ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
వందే శంభూమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశ్చాంకవహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయదీప్సిద్ధయే ధ్రువపదం విప్రోవిషించేచ్ఛివం. బ్రహ్మాండవ్యాప్తదేహాభస్య హిమరోచా భాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలశిశికలాశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలితోపశశ్చాంభవా మూర్తిభేదాః రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకటతి ఉభవాన ప్రయచ్ఛంతు సౌఖ్యం. ఓం శివ. ఈరోజు సోమవారం, కార్తీక సోమవారం, మన్మధనామ సంవత్సర కార్తీక మాసంలో ఇది కడ సోమవారం. అందువల్ల ఈరోజు పరమేశ్వరుని గురించి ముచ్చటించుకుందాము అన్న ఆలోచనతో పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా పాఠకులకు నమస్సులను సమర్పిస్తూ ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగములు ఏ విధముగా ఆవిర్భవించినాయి అన్న విషయాన్ని గురించి కాస్త సంక్షిప్తముగా తెలుసుకుందాము. శివక్షేత్రములు పురాణ కాలము నుండి ప్రసిద్ధికెక్కిన క్షేత్రములు. అయితే ఎప్పుడు పుట్టినాయి, ఎలా పుట్టినాయి, ఏ విధంగా పుట్టినాయి అన్నది అంతు తెలియని విషయం. కానీ ఈ ఈశ్వరారాధన మాత్రం ఈనాటిది కాదు, ఏనాటిదో శాస్త్రజ్ఞుల, పురాతత్వ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారము ఈశ్వరారాధన అత్యంత ప్రాచీనమైనది. భారతదేశంలోనే కాకుండా క్రీస్తుకు పూర్వము కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రపంచవ్యాప్తంగా శివారాధన జరిగేది అన్న విషయము బహిర్గతమవుతూ ఉన్నది. అసలు ఒక్క విషయానికి వస్తాము. మహనీయులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు కోట వెంకటాచలం గారు తాము వ్రాసినటువంటి అనేకానేక పుస్తకములలో భారతీయులు ఆ కాలములో ఈజిప్టునకు వలస వెళ్ళినారు అని తెలియబరిచినారు. వారు చెప్పిన ఆ యథార్థమును ధృవీకరించుతూ రెండు మాటలు చెబుతాను. ఈజిప్టులో నైలు నది, యూఫ్రటిస్, టైగ్రిస్ అన్న పేర్లు ఉన్నవని మనకు తెలుసు. మనకు చరిత్రలో చెప్పించుతూనే వచ్చినారు ఆంగ్లేయులు. కానీ ఈ విషయాన్ని గురించి మాత్రం చెప్పలేదు. ఏమంటే నైలు నదికి ఒకనాటి పేరు నీలానది. అదేవిధముగా అక్కడి దైవం ఇస్సి. ఇస్సి అనేది ఈశ్వర శబ్దానికి కృతకము, ఈశ్వర శబ్దానికి వికృతి. ఆ రకంగా చెప్పుకుందాము. యూఫ్రటిస్, టైగ్రిస్ అన్న నామాలు ఉపరితీశ, ఉపరిత ప్లస్ ఈశ అని, కానీ టైగ్రిస్కు త్రిగిరీశ, త్రిగిరి ప్లస్ ఈశ, మూడు పర్వతాలు బహుశా ఉన్నాయేమో అక్కడ. ఆ నదులకు మధ్యన, ఆ పర్వతములకు మధ్యన ఆ నది ప్రవహిస్తుంది కాబట్టి దానికి త్రిగిరి ఈశ, పరమేశ్వరుని యొక్క స్వరూపము అక్కడ ఉన్నదేమో, అందువల్ల ఆ పేరు దానికి సంభవించినది. ఈ నదీ తీరములో మెసొపొటేమియన్ నాగరికత ఉండినది అన్నది కూడా మనం చదివినాము. కానీ ఈ మెసొపొటేమియన్ నాగరికులకు ఉపాసనా దైవం శివుడేనట. ఈశ్వరుని యొక్క ఆరాధన ఎంతకాలం నుండినో ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది అన్నది వాస్తవము. అసలు ప్రపంచమంతటా నిండి ఉన్నటువంటి ఈ శివతత్వము కానీ లేదు భౌతికముగా ఆలోచన చేస్తే శివలింగములు కానీ ఎన్ని ఉన్నాయి అన్నది లెక్కించుట మనకు సాధ్యము కాదు. మనము లెక్కించగలిగినా కనిపించేవి మాత్రమే లెక్కించగలుగుతాము కానీ కనిపించినవి ఇంకా ఎన్నో. నిజం చెప్పాలంటే ఈ బ్రహ్మాండమే ఒక మహాలింగమని అందలి చరాచర ప్రాణులు శివుని జ్యోతిర్లింగ స్వరూపునిగా అంతర్యామిగా కలిగి ఉన్నారనేది వాస్తవము. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ భారతదేశంలో అటకము నుండి కటకము వరకు ఏకాత్మతను ప్రసాదించుతున్న 12 జ్యోతిర్లింగములు మనము కలిగి ఉన్నాము. ఆ జ్యోతిర్లింగములు ఏవి అన్నది ఒక్కసారి ఈ శ్లోకములను పరిశీలించితే మనకు అర్థమవుతుంది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారే పరమేశ్వరం కేదారం హిమవత్పృష్టే ఢాకిన్యాం భీమశంకరం వారణాస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే సేతుబంధేచ రామేశం విష్ణేశంచ శివాలయే. ఈ విధంగా ఈ 12 జ్యోతిర్లింగాలు వివిధ రాష్ట్రములలో మన దేశంలోని వివిధ రాష్ట్రములలో ఉన్నాయి. సోమనాథలింగము గుజరాత్లోను, మల్లికార్జునలింగము మన శ్రీశైలములోను, మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లోను, ఓంకారేశ్వరుడు కూడా మధ్యప్రదేశ్లోనే, కేదారేశ్వరుడు ఉత్తరాంచల్లోను, భీమశంకరుడు మహారాష్ట్రలోను, విశ్వేశ్వరుడు ఉత్తరప్రదేశ్లోను, త్ర్యంబకేశ్వరుడు తిరిగి మహారాష్ట్రలోను, వైద్యనాథుడు బీహార్లోను, నాగేశ్వరుడు గుజరాత్లోను, రామనాథుడు తమిళనాడులోను, ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్రలోను ఉన్నారు. ఈ విధంగా వివిధ రాష్ట్రాలలో ఆవిర్భవించిన ఈ 12 జ్యోతిర్లింగాలలో సముద్రపు ఒడ్డున 2, నదీ ఒడ్డున 3, పర్వత శిఖరాలలో 4, మైదానంలో 3 ఉన్నాయి. ఈ 12 క్షేత్రాలలోనూ తేజస్వరూపుడైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపములో ప్రసిద్ధిగాంచినాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలకు చెందిన ఉపలింగములు కూడా ప్రసిద్ధి చెందినవి. సోమనాథుని ఉపలింగము అంతకేశుడని, మహానది సముద్రము కలిసిన చోట విలసిల్లింది. మల్లికార్జునుని ఉపలింగము రుద్రేశ్వరుడనబడే భృగుకక్ష అనే స్థలములో నిలకను ఇన్నదనియు, మహాకాలుని ఉపలింగము నర్మదా నదీ తీరంలో దుగ్ధేశుడను పేరుతో విరాజిల్లుచున్నదనియు, ఓంకారేశ్వరుని ఉపలింగం కర్దమేశుడనబడుచు బిందు సరస్సు చెంత ప్రసిద్ధమైనది అనియు మనకు తెలియవచ్చుతున్నది. ఇంకా కేదారేశ్వరుని ఉపలింగము యమునా తీరమున భూతేశుడని పేరుతో ప్రఖ్యాతమై ఉన్నదని తెలియవచ్చుతున్నది. భీమశంకరుని ఉపలింగము సహ్యాద్రి పర్వతముపై భీమేశ్వరుడిని చెప్పబడుతున్నది. విశ్వేశుని ఉపలింగము ఆత్రేశ్వరుడు అని మందాకిని నదీ తీరంలో, త్ర్యంబకేశ్వరుని ఉపలింగము మహాబలేశ్వరుడు గోకర్ణమనే ప్రాంతంలోను, వైద్యనాథుని ఉపలింగము నందేశ్వరుడనే పేరుతోను, నాగేశ్వరుని ఉపలింగము యమునా తీరమున భూతేశుడని పేరుతోను మల్లికా సరస్వతీ సంగమమున విరాజిల్లుతున్నది. రామేశ్వరుని ఉపలింగము గుప్తేశ్వరుడని గుప్తకాశీలోను, ఘృష్ణేశ్వరుని ఉపలింగము వ్యాఘ్రేశ్వరుడని ప్రసిద్ధికెక్కినవి. ద్వాదశ జ్యోతిర్లింగములకు ఎంతటి మహత్తు కలదో అంతటి మహత్తు ఈ ఉపలింగములకు కూడా కలదని శివపురాణం ద్వారా మనకు తెలియవస్తూ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన స్పృశించిన వేరువేరు మహిమలు తెలియజేస్తున్నట్లు శివపురాణాంతర్గత కోటి రుద్ర సంహిత యందు శివ విజ్ఞాన సర్వస్వములోను ప్రథమాధ్యాయములో మనకు తెలియవస్తుంది. సోమనాథుని బదులు ఘృష్ణేశ్వరుని వరకు గల ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి ఒక్కొక్క మహిమ కలదు. అయితే ఈ 12 జ్యోతిర్లింగములు దర్శించలేని వారు కనీసం ఒక్క లింగమైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభించుతుంది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొలికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టీ 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follow us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Ippudu manamu varshaga okka jyotirlingamunu gurinchi kaasta telusukune prayatnam chestam. Saurashtra deshe vasudhavakashe jyotirmayam chandra kalavatamsam bhakti pradanaya krutavataram తమ్ సోమనాథం శరణం ప్రపద్యే అని శంకర భగవత్పాదుల వారు జ్యోతిర్లింగ స్తోత్రాలలో ప్రథమ శ్లోకంగా వచించినారు. ప్రభాస క్షేత్రములో విరాజమానుడైన భోళాశంకరుడు తనను కోరుకున్న వారికి అచంచలమైన భక్తిని ప్రసాదిస్తాడు అని శ్రీ శంకరాచార్యుల వారు చెప్పిన పై శ్లోకమునకు తాత్పర్యము. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిది సోమనాథ దేవాలయం. ఇది అరేబియా సముద్రపు ఒడ్డున వెలసిన లింగం. ఇచ్చట స్వామి సోమనాథుడు సోమేశ్వరలింగం. ఈ దేవాలయం ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ మున్సిపల్ పరిధిలోన ప్రభాసపట్టణ ప్రాంతంలో ఉన్నది. అహ్మదాబాదు నుండి వీరావల్కు 12 గంటల ప్రయాణం. వీరావల్ రైల్వే స్టేషన్ నుండి సోమనాథ దేవాలయం ఉన్న ప్రభాసపట్టణం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోమనాథ దేవాలయానికి సంబంధించిన స్కాంద పురాణాంతర్గత కథననుసరించి దక్ష ప్రజాపతి అశ్విని మొదలగు రేవతి వరకు గల 27 సౌందర్య రాసులైన తన కుమార్తెలను అందగాడైన చంద్రునికి ఇచ్చి వివాహం జరపడం జరిగింది. అయితే చంద్రుడు అందరిలోనూ భువనైక సౌందర్యవతియగు రోహిణినే ఎక్కువగా ప్రేమిస్తూ మిగిలిన వారిని అలక్ష్యము చేయగా వారంతా తండ్రితో మొరపెట్టుకున్నారు. భార్యలందరినీ సమానంగా ఏలుకోమని దక్షుడు చంద్రునికి హితవసగుతాడు. అయినా చంద్రుడు దక్షవాక్యాన్ని తృణీకరించి రోహిణి ఎందే ఆసక్తి కలవాడగటం వల్ల దక్షుడు చంద్రుని క్షయరోగ పీడితులై క్షీణించగలడని చెప్పిస్తాడు. దానితో చంద్రుడు విహీనకాంతుడై చంద్ర కళలను ప్రసరించలేకపోవడంతో సకల జగత్తులో హాహాకారాలు చెలరేగుతాయి. ఓషధులు ఫలించవు, యజ్ఞయాగాదులు నెరవేరనందున దేవతలకు ఆహుతులు లేకుండా పోయినాయి. అమరులకు అమృతం కొరవడింది. వర్షములు కురియక పంటలు నశించి దుర్భిక్షంతో ప్రజలు అకాల మరణం చెందినారు. చంద్రకాంతిహీనత వల్ల నష్టపోయిన ఋషులు దేవేంద్రాది అమరులు బ్రహ్మను ప్రార్థించగా ఆయన ఒక ఉపాయం చెప్పడం జరుగుతుంది. ప్రభాసకే శుభేక్షేత్రే ప్రజేచ్చంద్ర సదైవతై శివమారాధయేత్తత్ర మృత్యుంజయ విధానతః. బ్రహ్మ ఆదేశం మేరకు ప్రభాసక్షేత్రంలో చంద్రుడు మహామృత్యుంజయ మంత్రానుష్ఠానముగా శంకరును ఆరాధించి పార్థివలింగమును ప్రతిష్ఠించగా రోగము వీడి ఉపశమించునని సెలవీయగా చంద్రుడు అత్యంత భక్తి ప్రపత్తులతో మహామృత్యుంజయ మంత్రజపముతో శంకరుని స్తుతించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై చంద్రునికి శాప విమోచనం కావించుతాడు. శాప విమోచనం కావించుతూ శివుడు చంద్రునకు ఈ విధముగా తెలుపుతాడు. కృష్ణపక్షమున దినదినము నీ కళలు తగ్గుతాయి, శుక్లపక్షమున దినదినము నీ కళ పెరుగుతూ వస్తుంది అని చెప్పడం జరిగింది. నాటి నుండి చంద్రుని కోరిక మీదట అతని కీర్తి వ్యాపించుటకు చంద్రుని పేరుతో సోమనాథునిగా కుష్ఠు మహారోగములు క్షయవ్యాధి మొదలగునవి నశించువానిగా జ్యోతిర్లింగంగా శంకరుడు ప్రభాసపట్టణములో పార్వతీయ సమేతముగా విలసిల్లినాడు. ఇక రెండవ జ్యోతిర్లింగము శ్రీశైలే మల్లికార్జునం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రిభృంగేపి సదావసంతం తమర్జునం మల్లిక పురమేనం నమామి సంసార సముద్ర సేతుం. ఇది ద్వితీయ స్థానము ఆక్రమించినటువంటి శ్రీశైల మల్లికార్జున క్షేత్రములోని పరమేశ్వరుని శ్రీశైల మల్లికార్జునుని గురించి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకం. అనాది యుగంలో పర్వతుడు అను ఋషి తపఃఫలముగా శివుడు తానై ఇచ్చటకు లింగరూపమున ఆవిర్భవించినాడని స్వయంభూలింగముగా దీనిని పండితారాధ్య చరిత్రకారులు అభివర్ణించినారు. శ్రీశైలఖండం దీనిని స్వయంభూలింగమని జ్ఞానాభివర్ధకమని జీవన్ముక్తిప్రదమని అభివర్ణిస్తూ మహాదేవుని పరబ్రహ్మస్వరూపముగాను జ్యోతిర్లింగమునకు ఆశ్రయమైన ఈ క్షేత్రం మహోన్నతమైన అనాది క్షేత్రమని వివరించినారు. వ్యాసప్రోక్తమగు స్కాందమందలి సనత్కుమార సంహితలో శ్రీశైలఖండము శ్రీశైల చరిత్రకు ప్రామాణికము. క్షేత్రములోని దైవము మల్లికార్జునుడన్నది మీకు తెలిసిన విషయమే. అమ్మవారు భ్రమరాంబికాదేవి. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ద్వాదశ జ్యోతిర్లింగములలోని రెండవ క్షేత్రము శ్రీశైలమైతే అష్టాదశ శక్తిపీఠములలో ఇది కూడా రెండవదే. కాబట్టి ఇక్కడ శక్తిపీఠము ఉన్నది, పరమేశ్వరుని పీఠము ఉన్నది. ఎంత మహాత్మ్యము కలిగినటువంటి క్షేత్రమో చూడండి. అసలు ఇంకొక విషయం చెప్పవలసి వస్తే శంకరుల వారికి శ్రీశైలం మీద అత్యంతమైన అభిమానము. ఆయన శ్రీశైలములో ఉన్నప్పుడే జ్వాలా నరసింహ స్తోత్రము వెలువడినది. అది శంకరుల వారిని గురించి మనము తెలుసుకునేటప్పుడు వివరంగా విశదంగా తెలుసుకుంటాము. శ్రీశైల క్షేత్రం కర్నూలులో ఉన్నదన్న విషయం మనకు తెలిసిందే. ఇది కర్నూలుకు దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంటుంది. కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అంటారు. ఇక ఉజ్జయినికి వస్తాము. మహాకాళ ఇతి ఖ్యాత సర్వకామప్రద శివ అస్తే తత్రైవ భగవన్ దేవదేవో జనార్దన. ఇది బ్రహ్మపురాణ శ్లోకము. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవదిగా ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వరుడు ఉజ్జయిని నగరంలో విరాజమానుడై విలసిల్లుతున్నాడు. ఇది మైదాన ప్రాంత జ్యోతిర్లింగము. ఈ ఉజ్జయిని విక్రమార్కుడు పరిపాలించినాడు అన్న విషయము మనం ఎప్పుడూ మన పెద్దల ద్వారా కానీ లేక ఎవరైనా మహాపండితుల ద్వారా కానీ వింటూ ఉంటాము. కానీ మనం ఏ రోజు ఈ విక్రమార్కుని గురించి, ఈ విక్రమాదిత్యుని గురించి మన చరిత్ర పుటలలో చదవము. నిజానికి విక్రమార్క శకము అన్నది ఈ విక్రమార్కుని పేరుతోనే ప్రారంభమైనది. మరి అటువంటి విక్రమార్కుని గురించిన చరిత్ర మనము చదవలేదు అంటే ఇది బాధాకరమైన విషయం కాదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. విక్రమార్కుని గురించి కూడా కాలాంతరములో వీలైనంత వరకు చెప్పుకుందాము. ఈ విధముగా ఎన్నో విధములైనటువంటి వంచనలకు మనము ఆంగ్లేయ చరిత్రకారుల చేత వంచింపబడడం జరిగింది. అందువల్ల యువకులు ఎవరైనా ముందుకు వచ్చి వాస్తవ చరిత్రను వెలికి తీసి మనకంటే పూర్వులైనటువంటి మహనీయులు ఎంతోమంది వాస్తవ చరిత్రను గురించి రాసిన భారతీయులు ఉన్నారు. వాటిలను పరిశీలించి పరీక్షించి పరిశోధించి సమగ్రమైన వాస్తవ చరిత్రను మన దేశమునకు మనం ఏర్పరచుకోగలిగితే మన సంస్కృతిని నిజానికి పునఃప్రతిష్ఠించుకోవచ్చు. హిమాలయ పర్వతముల కంటే పురాతనమైనదైన వింధ్యపర్వత ప్రాంతములో మాల్య రాజ్యంగాను అథర్వణ వేదంలో ఉల్లేఖించిన మాల్వ పేరుతోనూ ఖ్యాతి నొందినది ఈ ప్రాచీనమైనది ఈ మాళవ రాజ్యం. దీని రాజధాని అవంతీనగరం. ఈనాటి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణం అదే. ఇది ప్రాచీన మాళవ రాజ్యంలో మహాకాళవనం అనబడే ప్రఖ్యాత అరణ్య ప్రదేశం. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములోని ఉపలబ్ధమైన సాహిత్యమును అనుసరించి మగధ, కోసల, అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కౌశాంబి, కాంచి మొదలైన 16 ప్రధాన సంపన్న రాజ్యాలతో సమానమైనదని ఈ అవంతి రాజ్యాన్ని పేర్కొనడం జరిగింది. అవంతి నగరంలో వేదప్రియుడనే బ్రాహ్మణ శివభక్తుడికి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనబడే 4 కుమారులు కలిగినారు. వారు పరమ శివభక్తులు. వారు భక్తితో నిర్వహించే శివపూజలను భంగం చేస్తూ ప్రజలను పీడిస్తున్న దూషణాసురుడనే పరాక్రమశాలి అయిన రాక్షసుడు రత్నమాలా పర్వతం మీద నివసించేవాడు. అతని దుశ్చర్యలకు 14 లోకములు గజగజ వణికేవి. దేవప్రియుడు మొదలుగా గల 4 అన్నదమ్ములు రాక్షసుని పీడ నుండి కాపాడబడే నిమిత్తం పార్థివలింగమును ఆరాధించుతూ శివుని ప్రార్థించుతుండగా పార్థివలింగం స్థానములో ఒక గుంట నుండి శంకరుడు వికట రూపములో ఆవిర్భవించి మహాకాళుడై ప్రత్యక్షమైనాడు. దూషణాసురుని అతని సైన్యమును తన హాహాకారాలతో భస్మం చేసినాడు. ఆ శుభతరుణంలో అమరులు ముందుభులు రోగించుతూ హరిబ్రహ్మాదులందరూ భూలోకమున గల ఈ అవంతి నగరానికి వేంచేసి శంకరుని వివిధ స్తోత్రములతో స్తుతించినారు. ఉజ్జయిని క్షేత్రము అమ్మవారి అష్టాదశి పీఠాలలో ఒకటిగాను, భారతదేశంలోని 10 ప్రధాన శక్తిపీఠాలలో 6వదిగాను ఉన్నది. మాళవరాజ్యానికి చెందిన కాళికాదేవి. ఈ కాళికాదేవి అనుగ్రహం వల్లనే కాళిదాసు అంతటి మహనీయుడైనాడని అంటారు. ఆకేశే తారకం లింగం, పాతాళే హటకేశ్వరం, భూలోకేచ మహాకాళే లింగత్రయ నమోస్తుతే అన్న శ్లోకాన్ననుసరించి భూలోకంలోని మహాకాళేశ్వరుని లింగం త్రిభువన లింగాలలోనూ ప్రసిద్ధమైనది అనేది మనకు తెలియవచ్చుతున్నది. ఇక ఓంకారేశ్వర లింగమునకు చేరుకుందాం. కావేరికా నర్మదయో పవిత్ర సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాత పురే వసంత ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారక్షేత్రము మధ్యప్రదేశ్లోని ఇండోరుకు 65 కిలోమీటర్ల దూరంలో గల గ్రామం. క్షేత్రములో 1-2 రోజుల నివాసంతో గిరిప్రదక్షిణ, నర్మదానది స్నానం, స్వామివారికి రుద్రాభిషేకం చేసుకుని స్థానికంగా ఉన్న ఇతర క్షేత్రాలను దర్శించి తరించవచ్చు. వింధ్యాచల పర్వత ప్రాంతంలో భారతదేశంలోని మధ్యప్రదేశ్లో లోకమాత నర్మదానది పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ ఉంది. ఈ నదికి రేవా అన్న పేరు కూడా కలదు. అర్చకస్వాములు సంకల్పం చేసేటప్పుడు రేవానదీ తీరే వింధ్యాచలే ఓంకార మాంధాత అని చదువుతారు. ఈ నదీ తీరంలో గుండ్రని ప్రతిరాయి పరమాత్మ శివలింగ స్వరూపమేనని అందుకే నర్మదకు శాంకరీదేవి అన్న పేరు కూడా కలదని అంటారు. ఈ క్షేత్రాన్ని ఓంకారేశ్వరంగాను, ఓంకార అమలేశ్వరముగాను, ఓంకార మాంధాతగాను కూడా పిలుస్తారు. కావేరి నర్మదా నది సంగమ ప్రాంతంలో ఒక ద్వీపకల్పంలో పరమేశ్వరుడు జ్యోతిర్లింగముగా వెలసినాడు. ఆ ద్వీపము ప్రకృతి సిద్ధంగా ఓం అనే ఆకారంలో ఉండటం వల్ల ఓంకారేశ్వరునిగా ప్రసిద్ధి చెందినాడు పరమేశ్వరుడు. వేదోక్త కథనమును అనుసరించి దేవతలను ఓడించి దానవులు ఇంద్ర పదవిని అధిష్ఠించడంతో దానవులు త్రిలోకాధిపత్యాన్ని కైవసం చేసుకుని అనేక దుష్కార్యాలు చేసేవారు. వారి బారి నుండి రక్షింపబడాలని, తన పూర్వ వైభవం పొందాలని శంకరుని అమరులు ప్రార్థించగా స్వామి జ్యోతిస్వరూపునిగా ఓంకార రూపంలో పాతాళం నుండి నర్మదానదీ తీరంలో లింగాకారంలో ఆవిర్భవించినాడు. దేవతలు అత్యంత ఆనందంతో ఆ జ్యోతిర్లింగ ప్రతిష్ట గావించినారు. అమరేశ్వరునికి పదవి తిరిగి ప్రాప్తించడంతో పాటు దేవతల కష్టాలు కూడా తీరి దానవుల వినాశనం చేయబడింది. అందువల్ల అమరులచే ప్రతిష్ఠింపబడినది కనుక ఓంకార రూపంలో ఉద్భవించిన ఈ స్వామిని ఓంకార అమలేశ్వరముగా ప్రసిద్ధి చెందినది. స్వామి ప్రణవాకారంగా ఓంకార రూపంతో ఓంకారేశ్వరుని గాను పార్థివలింగాకారంగా పరమేశ్వరుని గాను రెండు రూపాలతో భక్తులను తరింపచేస్తాడు. అగస్త్యాది మహామునులు ఈ క్షేత్రంలో ఆశ్రమాలు స్థాపించుకుని తమ తపస్సులను నిర్విఘ్నముగా కొనసాగించినారని పురాణం ఉక్తి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల, 15 ఏండ్లయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక హిమాలయ పర్వతాలకు వెళదాం, కేదారనాథుని దర్శించుదాం. మహాద్రి పార్శ్వేచ తటే రమంతం సంపూజ్యమానం సతతం మనీంద్రై సురాసురేయక్ష మహాన్ గాధ్యౌ కేదారమీశం శివమేరుమీడే. ఇది శంకరాచార్యుల వారు వ్రాసిన శ్లోకం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 5వదిగా ప్రసిద్ధి చెందిన కేదారేశ్వర జ్యోతిర్లింగం కేదార్నాథ్ దివ్యక్షేత్రములు సముద్రమట్టమునకు 11,760 అడుగుల ఎత్తులో హిమాలయ శిఖరంపై విలసియున్నది. ఇది పర్వత ప్రాంత జ్యోతిర్లింగం. వైశాఖశుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు 6 మాసాలు మాత్రమే తెరిచియుండి భక్తులకు దర్శనమిస్తుంది ఈ పుణ్యక్షేత్రం. దీపావళి రోజు స్వామికి నేతితో దివ్యజ్యోతి ఆలయంలో వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖశుద్ధ పాడ్యమి నాడు తెరిచే నాటికి 6 మాసాల క్రితం వెలిగించిన జ్యోతి యథాతథంగా వెలుగుతూనే దర్శనమిస్తుంది. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వత ప్రాంతాలు కేదార్నాథ్ యాత్రకు 6 నెలలు దుర్గమమైనందువల్ల కేదార్నాథ్ యాత్రకు దేవాలయం మూసివేయబడుతుంది 6 నెలలు. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు చైత్ర బహుళ చతుర్దశి వరకు క్రింది కొండలో ఉర్వి మఠంలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. బదరికాశ్రమమునందు శ్రీహరి అవతారములైన నరనారాయణులు తపస్సు చేసుకుంటూ శంకరుని ప్రార్థించినందున వారు పూజించే పార్థివలింగములోనికి శంకరుడు పూజా సమయంలో ప్రవేశిస్తాడు. శివునియందు అనన్యభక్తి కలిగియుండు నరనారాయణులు ధర్ముడనే ధర్మమూర్తికి దాక్షాయణి అనే భార్య వల్ల కుమారులై జన్మించి ఈ హిమాలయ పర్వత శిఖరాలపై తపస్సు చేయుచున్న ఒకనొక సమయంలో శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని ఆదేశించగా నరనారాయణులు వినమ్రంగా లోకహితం కోరి పరమేశ్వరుని ఆ స్థలంలో నిజరూపంతో నివసింపమని కోరగా అంత శివుడు హిమాలయ శిఖరంపై కేదారమను క్షేత్రంలో జ్యోతిర్లింగ స్వరూపుడై నివసించినాడు. అప్పటి నుండి దేవతలు ఋషులు కేదారేశ్వరుని ఆరాధించుతూ అభీష్ట సిద్ధి గావించుకొనుచున్నారు. కేదారేశ్వర జ్యోతిర్లింగం సాధారణ లింగాకారంగా కాకుండా ఒక పట్టకము అంటే గనక ప్రిజం అంటాం కదా ఇంగ్లీష్లో, అది ఒక పట్టక ఆకారంలో త్రికోణ రూపంగా పెద్ద రాయిగా ఉన్న దైవాన్ని భక్తులు స్వయంగా తాకి అభిషేకం చేసుకుంటారు. స్వామి వెళ్ళిపోబోతే స్వామిని గట్టిగా పట్టుకున్నాడు భీముడు అన్న విషయాన్ని గురించి గతంలో చెప్పినాను కాబట్టి ఆ విషయాన్ని స్మరించకుండా ముందుకు సాగుతూ ఉన్నాను. స్వామి అర్చనకు ధారాళంగా బిల్వదళాలు దొరకవు. మంచు వల్ల ఏ మొక్కలు పెరగవు. స్వామి అర్చన నిమిత్తం బిల్వదళాలు రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలని భాద్రపద మాసంలో బ్రహ్మతీర్థం నుండి తెప్పించి మరీ పూజ చేస్తారు. ఇచ్చట అమ్మవారు కేదారగౌరి. ఆలయానికి దక్షిణ దిశగా సింహద్వారము ఉన్నది. తూర్పు ద్వారము గుండా లోపలి నుండి భక్తులు బయటకు పోవటకు మార్గము. ఆలయ మండపం లోపలి భాగం చిన్నది. ఆలయంలోని సభామంటపంలో నంది, పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవాను విగ్రహాలు ఉన్నాయని కూడా మనం గతంలో చెప్పుకున్నాము. దేవాలయం వెనుక భాగంలో కనిపించే మూడు శిఖరాలు స్వామి త్రిశూలమును గుర్తు చేస్తాయి. దేవాలయానికి అష్టదిక్కులయందు అష్టతీర్థములున్నవి. అవి రేతకుండము, శివకుండము, భృగుకుండము, రక్తకుండము, వన్నికుండము, బ్రహ్మతీర్థము, హంసకుండము మరియు ఉదకకుండము అని అంటారు. యాత్రికులు గుర్తించుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే కేదార్నాథ్లో గంగ నీరు దొరకదు, మందాకిని అందుబాటులో ఉండదు. కేదారస్వామి వారి అభిషేక నిమిత్తం వాటర్ బాటిల్స్లో హరిద్వార్ నుండి గంగను, రుద్రప్రయాగ నుండి మందాకిని అలకనంద నుండి పట్టుకొని తమతో తీసుకుని వెళ్ళి స్వామివారిని అభిషేకించవలసి వస్తుంది. అర్చక స్వాములు కేదార్నాథ్లో గంగ తెచ్చినారా అని అడుగుతారు. కాబట్టి కేదార్నాథుని దర్శనమునకు వెళ్ళేవారు గంగతో వెళ్ళడము మంచిది. అభిషేకం చేయించాలనే ఆలోచన ఉంటే ఇక ఢాకిని. ఢాకిన్యాం భీమశంకరం అన్నారు. ఢాకినిలో భీమశంకరుడున్నాడు. కిం ఢాకిని శాకినీక సమాజై నిషేవ్యమాణం పిశితాశ్చనైశ్చ సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి. శంకరాచార్యుల గారు ఢాకినిలోని భీమశంకరుని ఈ విధంగా స్తుతించినారు. ఇది జ్యోతిర్లింగములలో ఆరవది. ఇది పర్వత ప్రాంతంలో విలసిన లింగం. ఈ క్షేత్రం మహారాష్ట్రలో పూనా పట్టణానికి 122 కిలోమీటర్ల దూరంలో భీమానది తీరాన సముద్రమట్టమునకు 4000 అడుగుల ఎత్తులోను కలదు. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఢాకిని అనే అరణ్యములో విరాజమానమై ఉన్నది. సహ్యాది పర్వత శాఖలలో ఈ భాగాన్ని భీమాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. శంకరుడు అతనిని సంహరించినంతన ఆయనకు భీమశంకరుడని, ఆ పర్వతమునకు భీమశంకర పర్వతమని పేరు వచ్చినది. ఇచ్చట సహ్యాద్రి రథచక్రాల పోలిన విధముగా గోచరిస్తుంది కనుక రథాచల్ అని. ఇది ఒక సుడిగుండం లాంటి పర్వత శాఖ గనుక భవరగిరి. హిందీలో భవర్ అంటే గనక సుడిగుండము అన్న ఒక అర్థం ఉన్నది. పూర్వము త్రేతాయుగములో ఈ భీమాసురుడు కర్కటి అన్న తన తల్లితో జీవిస్తూ ఉండేవాడు. కర్కటి శ్రీరామచంద్రుని చేత సంహరింపబడిన విరాధుడనే రాక్షసుని భార్యే కర్కటి. భర్తను కోల్పోయిన కర్కటి తల్లిదండ్రుల ఆశ్రయంలో చేరగా తనని మృంగివేయాలని సూచన కర్కటుడు పుష్కసిని అగస్త్యముని శిష్యుడు భస్మం చేయగా తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా సహ్యాద్రిపై సంచరించుతున్న కర్కటిని లంకేశ్వరుని తమ్ముడు కుంభకర్ణుడు మోహించగా జన్మించిన కుమారుడే ఈ భీమాసుడు. అయితే పెరిగి పెద్దవాడైన భీమాసుడు తన తండ్రిని గురించిన విషయం తెలుసుకొని తన తండ్రి, పెద్ద తండ్రి మొదలైన వారందరూ రామరావణ యుద్ధములో శ్రీరామచంద్రుని చేత చంపబడినారని గ్రహించి శ్రీహరి అవతారమే శ్రీరామచంద్రుడిని తెలుసుకుని శ్రీహరిపై పగతీర్చుకో నిశ్చయించి 1000 సంవత్సరాలు ఒంటి కాలు మీద బ్రహ్మదేవుని గూర్చి తపమాచరించుతాడు. లోక పితామహుడైన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా బ్రహ్మాండములో తనతో సమానమైన బలవంతుడు ఉండరాదని వరమడుగగా తథాస్తు అని బ్రహ్మ అంతర్ధానం చెందుతాడు. వరం పొందిన భీమాసురుడు మహేంద్రుణ్ణి పదవీచ్యుతిని చేసి దేవతలను తరిమి పాతాళలోకాన్ని జయించే నిమిత్తం ఉద్యుక్తుడవుతాడు. శివభక్తుడైన పాతాళలోకరాజు కామరూపేశ్వరుని, అతని ధర్మచారిణి సుదక్షిణాదేవిని బంధిస్తాడు. చెరసాలలో సంకెళ్లతో బంధింపబడినను మానస గంగాస్నానాదులు నడుస్తూ గంగాస్తవము చేస్తూ పార్థివ శివలింగాన్ని ఆరాధించేవారు. శివనామములను ఉచ్చరించుతూ ప్రణవసహిత శివపంచాక్షరి మహామంత్రము జపించేవారు. దానిని చూచిన భీమాసురుడు, ఈ లింగం నిన్ను రక్షిస్తుందని అనుకుంటున్నావా అని తన కరవాలాన్ని లింగంపై విసురుతాడు. యముని కాలపాశం నుండి మార్కండేయుని, దూషణుని నుండి వేదప్రియుడిని, అతని నలుగురు కుమారులను రక్షించిన స్వామి శంకరుడు, తనని కూడా ఆయన రక్షిస్తాడని విశ్వాసం గల కామరూపేశ్వరుడు, రాక్షసుని కరవాలం, పార్థివలింగం తాకునంతలోనే ఆ లింగము నుండి స్వామి జ్యోతిర్లింగంగా 1000 సూర్యకాంతులతో ఆవిర్భవించుతాడు. పోయి భీమాసురా, భీమేశ్వరుడనై సాక్షాత్కరించిన భక్తులను రక్షించడానికి నేనిప్పుడు వెలసినాను అంటూ త్రిశూలంతో రాక్షసుని సంహరించినాడు. కోపోద్రిక్తుడైన శంకరుని యొక్క కోపజ్వాలలు అడవి నుండి వేరొక వనము చొచ్చుకుని రాక్షసముఖనంతనూ కాల్చి భస్మము చేసింది. ఆ భస్మరాశులే కాలాంతరమున నేలపై ఔషధులుగా జన్మించి వివిధ రోగములను హరించుతున్నవని ప్రశిస్తి. దానికి తార్కాణంగా దేవాలయం ప్రాంగణంలో అనేక ప్రకృతి మూలికలు, ఔషధులకి చెందిన వృక్షశాఖలు అమ్ముతూ ఉంటారు. ఈనాటికి భక్తులు ప్రత్యేకంగా వీనిని కొనుక్కోవటం కోసం కూడా వస్తారట. ఎంతోమంది ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆ ఔషధ సంపద మరెక్కడా దొరకవని చెబుతూ ఉంటారు. అందుకే ఆ మూలికల్ని ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు కొంటూ కూడా ఉంటారు. లోక కళ్యాణార్థం పరమశివుడు ఇచ్చటనే నివసించమని అమరులు మునులు ప్రార్థించగా శంకరుడు జ్యోతిర్లింగ రూపుడై ఈ సహ్యాద్రి శిఖరముపై వెలసినందున ఈ క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక విశ్వేశ్వరుని దర్శించుకుందాము, వారణాసికి వస్తాం. వారణాసీతు భువనత్రయ సారభూత రమ్యాంద్రుణాం సుగతి దాఖిల సేవ్యమాన అత్రాగతా వివిధ దుష్కృత కారిణోపి పాపక్షయే విరజస సుమనా ప్రకాశాహ. ఇది నారద పురాణంలోని శ్లోకం. వారణాసి పట్టణము ముల్లోకాలలోనూ జీవుల దుష్కర్మములను పాపములను నశింపజేసి జ్ఞానమనే ప్రకాశాన్ని కలుగజేయు విశిష్ట కలిగినది అన్నది పై శ్లోకం యొక్క అర్థము. పవిత్ర జ్యోతిర్మయ విశ్వేశ్వర లింగము గంగానదీ తీరాన కాశీపట్టణంలో వెలసి విరాజమానమై ఉన్నది. నదీతీరంలో వెలసిన మూడు జ్యోతిర్లింగాలలోనే కాదు, ద్వాదశ జ్యోతిర్లింగాలలోకి ఇది అత్యుత్తమమై ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కల ముఖ్య పట్టణాలలో ఒకటైన కాశీ ప్రపంచ పట్టణాలలోనే ప్రసిద్ధి చెందిన పురాతనమైన పట్టణం. ఎంఏ షెర్రింగ్ అన్న శాస్త్రవేత్త చారిత్రక పరిశోధనల ప్రకారము కాశీపట్టణం క్రీస్తుకు పూర్వం ఏథెన్స్ రోమ పట్టణాలు ఏర్పడే నాటికే ఒక విద్యా విజ్ఞాన కేంద్రమని అభివర్ణించినాడు. అంతేకాకుండా ఇది ఒక వ్యాపార కేంద్రమని, కళలకు నిలయమని ఏథెన్స్ రోములను పరిపాలించిన రాజ్యాధిపతులు కాశీపట్టణం నుండి దంతపు నెమళ్ళు దంతపు సామానులు తెప్పించుకునేవారిని ఉటంకించినారు. కాశీకి వారణాసి అన్న పేరు ఉండగా బెనారస్ అన్న పేరు ఆంగ్లేయుల వల్ల సంప్రాప్తించినది. పవిత్ర గంగానదికి ఉత్తరాన మనోహరంగా నిర్మించబడిన ఒక ప్రాచీన పట్టణము కాశీ. నగరానికి ఉత్తర దిశలో వరణి అని, దక్షిణ దిశలో అసి అని రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ రెంటి సంగమే ఈ వారణాసి. శంకరుని దివ్య జ్యోతిర్లింగం ఇచ్చట ప్రకాశమానం అవుతుంది కనుక కాశీ అంటే ప్రకాశము, వెలుగు, తేజస్సు, కాంతి అన్నవి అర్థములు. దానికి కాశీ అన్న సార్థక నామధేయం ఆ విధంగా ఏర్పడినది. కాశీకి శివపురి, క్షేత్రపురి, త్రిపురారి, రాజనగరి, ఆనందకాననము, గౌరీముఖి, అవిముక్తి, మోక్షపురి, జ్ఞానపురితో కలిసి ద్వాదశ నామాలతో ఈ క్షేత్రం ప్రసిద్ధి నొందినది. క్షేత్రములో అమ్మవారు అన్నపూర్ణ విశ్వనాథ మందిరానికి పశ్చిమంగా 50 గజముల దూరములో అన్నపూర్ణ ఆలయం ఉంటుంది. అమ్మవారి చేతిలో ఆయుధాలు ఉండవు, అన్నపు భాండము గరిటే ఉంటాయి. విశాలాక్షి మందిరం విశ్వనాథ మందిరానికి తూర్పున 2 ఫర్లాంగుల దూరములో ఉంటుంది. అమ్మవారు త్రిశక్తి పీఠాలలో ఒకటిగా కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షిగా పేంచేసి ఉంది. అష్టాదశ పీఠాలలోనూ ఇది ఒకటి. అష్టశత శక్తులలోనూ 108 శక్తిపీఠాలలో కూడా ఇది ఒకటిగా ప్రసిద్ధి నొందినది. కాశీక్షేత్రములో అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడే కాకుండా అనేక దేవీదేవతలతో కూడిన 1500 వరకు ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయని తెలుస్తూ ఉంది. విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భౌరవం వందే కాశీం గుహాం గంగా భవానీం మణికర్ణికాం అని ఉన్న శ్లోకము మనకు తెలిసినదే. కాలభైరవుడు కాశీక్షేత్రమునకు క్షేత్రపాలకుడు. కాశీకి పౌరాణికంగాను చారిత్రికంగాను కూడా ప్రధాన స్థానముంది. సత్య హరిశ్చంద్రుడు తాను సత్యవాక్య పరిపాలకుడు అన్న విషయాన్ని నిరూపించుకున్నది ఈ కాశీనగరంలోనే. ఆధునిక కాలంలో ప్రఖ్యాత తాత్వికులు, మతకర్తలు, సైద్ధాంతికులు ఈ క్షేత్రంలోనే నివసించేవారు. రామభక్తుడు తులసీదాసు రామాయణాన్ని రచించినది ఇక్కడే. కబీరుదాసుది కూడా కాశీనే. ఇటువంటి మహనీయులకు ఎందరికో జన్మస్థానమైన కాశీకి పోవని వారు బహుశా ఉండరేమో. 14వ శతాబ్దములో వైష్ణవ మత ప్రచారకుడు రామానందుడు ఇచ్చటనే నివసించేవాడు. తులసీదాసు కబీరుదాసే కాకుండా రవిదాసు, ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఈ నగరంలోనే జన్మించినారు. 15వ శతాబ్దంలో వల్లభాచార్యులు గోపాల మందిరాన్ని నిర్మించినారు. ఇది ఒక విద్యా విజ్ఞాన తాత్విక సిద్ధాంత కేంద్రము. సోమనాథ దేవాలయం మాదిరి విశ్వనాథ దేవాలయం కూడా ముష్కరుల దుష్కృత్యాలకు ఆలవాలమవ్వడానికి ప్రధాన కారణములలో ఒకటి. ఈ 2 జ్యోతిర్లింగాలు హిందువులకు ప్రాణప్రదాలు. 2వది, ఈ ఆలయమునకున్న మడి మాన్యాలు, మణిమాణిక్యాలు, భోగభాగ్యాలు ఈ భరతభూమిని ఏలిని ఏ మహారాజులకు కూడా ఉండేవి కావట. ముస్లిం రాజులు ఈ మహాక్షేత్రాన్ని పాడు చేయడానికి ఎన్నో విధాల కృషి చేసి చాలా వరకు సఫలీకృతులు కూడా అయినారు. అందుకే ముస్లిం రాజులకు ఎప్పుడూ కాశీ మీద ఒక కన్నే. క్రీస్తు శకము 1033 1669 మధ్యలో 636 సంవత్సరాలు అనేక మార్లు ముస్లిములు ఈ నగరాన్ని ధ్వంసం చేయడమే కాదు, దేవాలయాలని పడగొట్టి వాటిపై మసీదులు నిర్మించి అవమానించడం కూడా జరిగింది. అయినా మనము దాన్ని సహించి వహించినాము. క్రీస్తు శకము 1669 ఔరంగజేబు పరిపాలనలో కాశీ విశ్వేశ్వరాలయముతో పాటు అన్ని ప్రాచీన దేవాలయాలని మట్టుపెట్టిన చరిత్ర నేటికీ వారణాసీయులు మరిచిపోలేదు. ఔరంగజేబు కాశీ పేరును మార్చి దానికి మహమ్మదాబాదు అని పేరు పెట్టి నాణ్యముల ముద్రణ ఇక్కడే చేపట్టినాడు. మొఘలాయి పరిపాలనంతరం బ్రిటిష్ వారి హయాంలో అనేక మంది సంస్థానాధిపతులు పరిపాలించిన వారిలో ఆఖరివాడు విభూతి నారాయణ్ సింగ్. స్వతంత్ర్యానంతరం భారతీయ ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించే నిమిత్తం కాశీరాజ ట్రస్ట్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమములు చేపట్టినాడు. జీవులలోని జ్ఞానేంద్రియమైన మూడవ కన్ను రుద్రస్థానము, దాన్నే కాశీఖండం, శివపురాణం మొదలైన గ్రంథాలలో విశ్వేశ్వర జ్యోతిర్లింగముగా అభివర్ణించినారు. శంకర భగవత్పాదుల వారు శ్రీ కాశీ విశ్వనాథ లింగమును గురించి ఈ విధంగా స్తుతించినారు. సానందమానంద వననే వసంతం, ఆనందకందం హతపాప బృందం, వారణాసీసౌధ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. మనము విశ్వనాథుని దర్శించిన తరువాత గౌతమీ తటమున ఉండే త్ర్యంబకమునకు వస్తాము. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీతీర పవిత్ర దేశే యద్దర్శనాతా. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీతీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతక మాసునాశం ప్రయాతితం త్ర్యంబకం ఈశమీడే. శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి శ్లోకం ఇది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్ర్యంబకేశ్వరుడు గౌతమీ నది పుట్టిన త్ర్యంబకములో స్వయంభూగా వెలసినాడు. అమ్మవారు పార్వతి త్ర్యంబకేశ్వరి. ఇక్కడ గోదావరి తీరం త్ర్యంబకేశ్వర ఆలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని శ్రీక్షేత్రమని, త్రిసంధ్యాక్షేత్రమని కూడా పిలుస్తారు. గంగ శంకరుని జటాజూటం నుండి బయలువెడలి గోదావరి అనే పేరుతో బ్రహ్మగిరి పర్వతము నుండి మేడి వృక్ష ఛాయలలోని గుహలలో నుండి కుశావర్త తీర్థము చేరి ఈ పుణ్యభూమిపై జనోద్ధరణ నిమిత్తం దారణ, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలు దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతి, శబరి ప్రాంతాలలో ప్రవహించి పునీతం చేస్తూ దక్షిణ వాహినిగా మారి 900 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఆంధ్రలో రాజమహేంద్రి నుండి దాటుకుని కోటిపల్లి దగ్గర సాగర్ని చేరి తరిస్తుంది. త్ర్యంబకేశ్వరుని చాలా విచిత్ర రూపంలో దర్శించుతాం మనం ఇక్కడ. ఈ ఏ శివాలయంలోనూ అటువంటి ఆకృతి మనకు కానరాదు. ఇక్కడ పాణివట్టం మధ్యలో లింగం ఉండదు. ఆ స్థానంలో రుబ్బురోలు లోపల భాగం లాగా గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు బ్రహ్మ విష్ణు శివాత్మకముగా త్రిమూర్త్యావతారంగా త్రిగుణాత్మకము అన్నట్లు 3 భాగాలుగా ఉంటుంది.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.